ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట విద్యార్థులచే చేను కబుర్లు అనే కార్యక్రమం ద్వారా శనగ పంటలో నీరు ఆదా, సాగు బల అనే దాని గురించి రూపకం చేయబడినది. ఇందులోని పాత్రలు రాంబాబు, రాజేంద్ర ప్రసాద్, అనురాధ, మహేశ్వరి, కృష్ణ, మధుకర్, బంటు, రవితేజ, ఏఈఓ సాయిరాం, పర్యవేక్షకుడు సాయి ప్రసన్నకుమార్. భర్త ఉదయం లేచి పొలానికి వెళ్తాడు. ఇంటిలో భార్య మరియు బంటుల మధ్య సంభాషణ.
అమ్మా అమ్మా, నాన్నేటెళ్ళిండే?
పొద్దుగాలే నువ్వు లేవక ముందే పొలానికి వెళ్ళాడ్రా.
అయ్యో అవునా అమ్మా.
అవునరా, సరే గాని మీకెప్పటి వరకు సంక్రాంతి సెలవులు?
మంగళవారం వరకు అమ్మా.
సరే అయితే ఈ 6 రోజులు బయటకు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చో చక్కగా.
లేదమ్మా, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా.
వద్దురా, అమ్మమ్మకి ఆరోగ్యం మంచిగా లేదంట.
అవునా అమ్మా, ఏమైంది?
అమ్మమ్మకి ఏదో చలి జ్వరం వచ్చిందంటారా.
అయ్యో ఇప్పుడు ఎలా ఉందమ్మా?
కొంచెం తగ్గిందిలే.
వీళ్ళ సంభాషణ జరుగుతున్నప్పుడు భర్త పొలం నుంచి వచ్చాడు.
ఏమోయ్, ఏం చేస్తున్నావు?
ఏం చేస్తలేనండి, బంటుతో మాట్లాడుతున్నా.
సరే గాని అన్నం పెడుదా, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.
సరే రండి. ఇప్పుడెందుకు బావగారింటికి?
మా అన్న మొక్కజొన్న పంట వేసిండు, ఆ పంటకి కత్తెర పురుగు బాగా వచ్చిందట. పురుగుల మందులు తీసుకుని నన్ను రమ్మన్నాడు, అందుకే పోతున్నా.
అవునా, అందుకే నేను ముందే చెప్పానండి ఆ మొక్కజొన్న పంట వేయొద్దని. మన మాట తింటే ఎప్పుడో బాగుపడుతుండే.
మనమేం చేయలేమిక, వాళ్ళ ఇష్టం అది.
నాన్న నాన్న, నేను కూడా వస్తా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి.
సరేలేరా, వద్దు గాని.
మళ్ళీ ఎప్పుడు వస్తారండి?
సాయంత్రం కల్లా వస్తాను. నువ్వు మధ్యాహ్నం ఒకసారి పొలానికి వెళ్ళిరా.
సరే వెళ్తానులే.
తండ్రి కొడుకులు అన్నం తిని వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్లారు. తర్వాత అనురాధ పొలం దగ్గరికి వెళ్ళింది.
పదినా అన్నిటి పోయిండు, నువ్వొచ్చావు?
పంటతో పాటు వాళ్ళ అన్నింటికి వెళ్ళిండ్రా.
అవునా, మీ పొలం బాగుంది వదినా.
మీరేంటి రోజు మందులు కొడుతున్నారు పొలానికి?
మొక్కజొన్నకి ఈసారి బాగా పురుగు వచ్చింది వదినా. ఏం చేస్తాం మా కర్మ.
ఏం బాధపడుకులే, మరిది ఏం కాదు.
మీరు కొత్త పంట వేశారుగా వదినా, ఏం పంట అది?
ఇది శనగ పంట మరిది.
అవునా, ఈ పంట మన దగ్గర ఎవరు వేయలేగా వదినా.
అందరు వేసే పంట వేస్తే అందరిలాగా మేము కూడా రోజు మందులు కొట్టాల్సి వచ్చేది.
అది నిజమే వదినా, నేను కూడా నీలాగే ఈ పంట వేస్తాను. ఎలా చేయాలో చెప్పు వదినా కొంచెం.
నాకు అంతగా తెలియదు, మీ అన్నకి తెలుసు, రేపు ఇంటికి రా చెప్తాడు.
సరే వదినా, రేపు వస్తా మరి.
సరే మరి, నేను వెళ్తాను ఇంకా.
సరే వదినా, జాగ్రత్తగా వెళ్ళు.
ఆ సరే మరిది.
బంటు వాళ్ళ నాన్న ఊరు నుంచి ఇంటికి వచ్చారు. అనురాధ కూడా పొలం నుండి ఇంటికి వెళ్ళింది.
ఏమోయ్, నువ్వు పొలం దగ్గరికి వెళ్ళావా?
ఆ వెళ్ళానండి, మన పక్క పొలం కృష్ణ కలిశాడు. తను కూడా మనలాగా శనగ పంట వేస్తాడంట, నిన్ను అడగడానికి రేపింటికి వస్తా అన్నాడు.
హా రాణిలే, చెప్తా, దానిలో ఏముంది.
సరే అండి.
మరుసటి రోజు కృష్ణ రాంబాబు వాళ్ళ ఇంటికి వచ్చాడు.
బంటు, మీ నాన్న ఉన్నాడారా?
ఉన్నాడు బాబాయ్. నాన్న, కృష్ణ బాబాయ్ వచ్చాడు.
రా కృష్ణ, లోపలికి రా.
అన్నా, నువ్వేదో కొత్త పంట వేశావుగా, ఆ పంట గురించి నాకు కూడా కొద్దిగా చెప్పరాదే.
నాకు ఆ పంట గురించి ఏఓ సార్ చెప్పాడు. నాకు కూడా కొంచెమే తెలుసు కృష్ణ.
నీకు తెలిసింది చెప్పన్నా, మిగిలింది ఏఓ సార్ని అడుగుదాం.
సరే కృష్ణ, చెప్తాలే విను. ఈ శనగ పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. ఈ పంటను చలికాలంలో వేసుకోవాలి.
చలికాలంలో ఏ సమయంలో వేసుకోవాలన్నా?
అక్టోబర్ నుండి నవంబర్ 16వ తారీఖు వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు కృష్ణ.
అన్నా, ఇది ఎన్ని రోజుల కోతకు వస్తుంది మరి?
90 నుండి 100 రోజులకు వస్తుంది కృష్ణ.
సరే గాని, ఎకరానికి ఎన్ని కిలోలు వేసుకోవాలన్నా?
దేశవాళీ రకాలు అయితే 25 నుండి 30 కిలోలు, లేదా కాబూలు రకాలు అయితే 45 నుండి 60 కిలోలు ఎకరానికి సరిపోతుంది కృష్ణ.
అంతా బానే ఉంది గాని, ఎంత దూరంలో విత్తనాలు నాటాలన్నా?
సాళ్ల మధ్యలో అయితే 30 సెంటీమీటర్లు, అదే మరి మొక్కల మధ్యలో అయితే 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాలు విత్తుకోవాలి కృష్ణ.
దీనికి విత్తన శుద్ధి ఏమన్నా చేయాలా అన్నా?
చేయాలి తమ్ముడు. ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరాన్ లేదా క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బన్ డాజిమ్ లో విత్తన శుద్ధి చేసుకోవాలి కృష్ణ.
అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చా అన్నా?
వేసుకోవచ్చు కృష్ణ. మొక్కజొన్న, పెసర, మినుము లేదా నువ్వులు మొదలైనవి వేసుకోవచ్చు కృష్ణ.
ఎరువులు ఏమైనా వేసుకోవాలా?
సేంద్రియ ఎరువులైతే ఎకరానికి 2 టన్నులు సరిపోతాయి కృష్ణ.
మరి రసాయనిక ఎరువుల సంగతి ఏందన్నా?
వాటి గురించి చెప్తా విని కృష్ణ. 18 కిలోల యూరియా, 50 కిలోల DAP, 14 కిలోల పొటాష్ వేసుకుంటే సరిపోతుంది.
అవునా అన్నా? నేను వేసే మొక్కజొన్న పంటతో పోలిస్తే ఇది చాలా తక్కువగా అన్నా.
అవును, అందుకే నేను ఈ పంటను వేస్తుంది.
నువ్వు చాలా తెలివైన వాడివన్నో, సూక్ష్మ పోషకాల గురించి కూడా చెప్పన్నా మరి.
చాలే కృష్ణ నీ మాటలు. ఈ పంటకు సూక్ష్మ పోషకాలు అవసరం ఉంది, కానీ మరీ ఎక్కువ అవసరం లేదు కృష్ణ.
భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాల మోతాదు సరిపోతుందా అన్నా?
సరిపోతుంది, కానీ జింకు మరియు ఇనుగు వేసుకోవాలి.
ఎంత మోతాదు వేసుకోవాలన్నా?
ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దిక్కులో వేయాలి, లేదా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచుకారీ చేయాలి.
మరి ఇనుము సంగతి ఏందన్నా?
లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పులో కలిపి పిచుకారీ చేయాలి.
మరి పురుగు తెగుళ్ళు వీటి సంగతి ఏందన్నా?
వాటి గురించి మన AOSR ని అడుగుదాం. పద తమ్ముడు, వెళ్దాం.
AOSR ఈ రోజు మన ఊరి ఆఫీస్ లోనే ఉన్నాడు, వెళ్లి కలవండి మరి.
సరే వదిన, వెళ్ళొస్తాం మరి.
ఇప్పుడు రాంబాబు మరియు కృష్ణ AOల మధ్య సంభాషణ.
నమస్తే AOSR.
నమస్తే రాంబాబు, ఏంటి ఇలా వచ్చావు?
ఏం లేదు సార్, మా పక్క పొలం కృష్ణ శనగ పంట వేయాలనుకుంటున్నాడు. మీరు ఆ పంటకు వచ్చే పురుగు వాటి యొక్క తెగుళ్ళ గురించి చెప్తే వింటాం సారు.
నేను మొక్కజొన్న పంట వేసా సారు, పురుగు బాగా వచ్చింది. మళ్ళీసారి శనగ పంట వేయాలనుకుంటున్నా, ఈ పంటకి వచ్చే తెగుళ్ల గురించి చెప్పరా సారు.
శనగ పంటకు 2 రకాల పురుగులు, ఒక తెగులు మాత్రమే వస్తుంది.
మరి వాటి ఉధృతి ఎలా ఉంటుంది సారు?
ఈ పంటకు వచ్చే శనగ పచ్చ పురుగు, రబ్బర్ పురుగు యొక్క ఉధృత తక్కువగానే ఉంటుంది.
దీనికి మందులేమైనా పిచికారీ చేయాలా సారు?
నెవల్యూరాన్ లేదా డైఫ్లుబెంజురాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటిని కలిపి మందును పిచికారీ చేయాలి.
తెగుళ్ల గురించి కూడా చెప్పండి సారు.
ఈ పంటకి వచ్చే ఎండు తెగులకు 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఇంకా వేరే మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదా సారు?
ఈ రెండు చేస్తే సరిపోద్ది, వేరే మందులు అవసరం లేదు.
కలుపు మందుల గురించి కూడా జర చెప్పండి సారు.
ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలయదున్నాలి.
ఈ పంటకి నీళ్లు ఎంత అవసరమైతే సారు?
ఈ పంట నల్లరేగడి నేలలో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ చలికాలంలో మంచులో మొక్కలు మంచిగా పెరుగుతాయి.
పొలంలో నీరేమన్నా నిల్వ ఉండొచ్చా సారు?
పొలంలో అస్సలు నీరు నిల్వ ఉండకూడదు.
పంటను ఎప్పుడు కోయాలి సారు మరి?
ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోయినప్పుడు మొక్కలను మొదల వరకు కోయాలి.
ఈ పంటలో మంచి రకాలు ఏమన్నా ఉంటే చెప్పండి సారు.
శనగ పంటలో శ్వేత, క్రాంతి, నంద్యాల శనగ వంటివి తెగులు మరియు పురుగు తట్టుకుని అధిక దిగుబడి ఇస్తాయి.
సూక్ష్మ పోషకాల గురించి అన్న చెప్పండి సారు, మీరు కూడా ఒకసారి చెప్పండి మరి.
శనగ పంటలో జింకు, ఇనుము, గంధకం లోపాలు వస్తాయి.
అన్ని నేలల్లో వస్తాయా సారు?
వస్తాయి కృష్ణ. నీ పొలానికి భూసార పరీక్ష చేయించావా?
అది ఏం పరీక్ష సారు?
భూసార పరీక్ష అనేది భూమిలో ఉన్న పోషకాల లోపాల గురించి చెప్తుంది.
అవునా సారు?
అవును, జింక్ లోపం అనేది వరి తరువాత శనగ సాగు చేసే నేలల్లో ఎక్కువగా వస్తుంది.
అలా అయితే వరి సాగు చేసే నేలల్లో శనగ పంట వేయకూడదా సారు?
అలా ఏం కాదు కృష్ణ, ప్రతి సంవత్సరం ఎకరాకు 2 కిలోల జింకు సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది.
మరి ఇనుము లోపం ఎలా వస్తుంది సారు?
సున్నపు నేలలో ఈ లోపం బాగా కనపడుతుంది.
సరే సారు, ఒకవేళ బెట్ట పరిస్థితుల్లో ఏం చేయాలి సారు?
బెట్ట పరిస్థితులలో లేదా పూత దశలో 2% యూరియా అంటే 20 గ్రాములు యూరియా లేదా డిఏపి ద్రావణం పిచకారీ చేస్తే కొంతమేరకు దిగుబడులు పెంచవచ్చు.
కోత తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సారు?
పంట కోసిన తరువాత గింజలు తగినంతగా ఎండే వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో గాని చేతితో గాని నూర్చుకోవచ్చు.
సరే సారు.
కోత తర్వాత తీసుకునే సస్యరక్షణ చెప్పండి సారు.
నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను శుభ్రపరచుకోవాలి. గోన సంచులను 10% వేప ద్రావణంతో పిచకారీ చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంతో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి.
ఈ పంటకి విత్తనోత్పత్తి ఎవరు చేస్తారు సారు?
పటాన్ చెరువులో ఉన్న ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు శనగ పంట విత్తనోత్పత్తి చేస్తారు.
విత్తనోత్పత్తి చేసిన విత్తనాలను ఎక్కువ ఖరీదు ఉంటుందా సారు?
అవును కృష్ణ, వాటి ఖరీదు ఎక్కువే.
మరి నేను విత్తనోత్పత్తి చేసేనా సారు?
నీకు చేయాలని ఉంటే చెప్పు కృష్ణ, నేను నీకు దానికి కావాల్సిన సమాచారం చెప్తాను.
చెప్పండి సారు, మరి వింటాను.
గత కాలంలో శనగ పంటను వేయని పొలాన్ని విత్తనోత్పత్తికి ఎన్నుకోవలను.
నేను ఎప్పుడు శనగ పంట వేయలేదు సారు, కాబట్టి నా పొలం సరిపోతుంది.
అవును కృష్ణ, నీ పొలంలో విత్తన ఉత్పత్తి చేయవచ్చు.
ఇంకా ఏం పాటించాలి చెప్పండి సారు.
ఇతర శనగ పంట పొలాల నుండి మూల విత్తనానికై కనీసం 10 మీటర్లు, సర్టిఫైడ్ విత్తనానికై కనీసం 5 మీటర్లు వేర్పాటు దూరం ఉండాలి.
మూల విత్తనాన్ని ఎక్కడ నుంచి తీసుకోవాలి సారు?
మూల విత్తనాన్ని విత్తన అధికృత సంస్థల నుండి తీసుకోవాలి.
సరే సారు.
ఇంకో విషయం కృష్ణ.
చెప్పండి సారు. ఏంటది?
కేరీలు మూల విత్తనంలో 0.1%, సర్టిఫైడ్ విత్తనంలో 0.2% మించకూడదు.
సరే సారు, నేను కూడా మళ్ళీసారి ఈ పంటనే వేస్తా.
సరే కృష్ణ గారు.
సరే సారు, ఇక మేము వెళ్ళి వస్తాం.
సరే రాంబాబు గారు, మంచిది.
రాంబాబు మరియు కృష్ణ ఏయోసారి చెప్పిన విషయాలను అర్థం చేసుకుని ఎవరింటికి వారు వెళ్తారు. తర్వాతి సంవత్సరం కృష్ణ మొక్కజొన్న పంటను కాకుండా శనగ పంట వేస్తాడు.
కృష్ణ, ఎలా ఉంది నీ పంట?
చాలా బాగుందన్న, పురుగు తెగుళ్ల ఉధృతి కూడా చాలా తక్కువ ఉంది.
సరే, ఎప్పుడు కోస్తున్నావు నీ పంటని?
మంగళవారం పొద్దుగాలన కోస్తా అన్న.
అవునా, నేను కూడా బుధవారం పొద్దున్నే కోద్దాం అనుకుంటున్నా.
సరే అన్న, వెళ్ళొస్తా మరి.
వెళ్ళొస్తా కృష్ణ.
ఈ సంవత్సరం కృష్ణ ఏయోసారు మరియు రాంబాబుల మాట విని శనగ పంట వేస్తాడు. తను ప్రతి ఏటా వేసే మొక్కజొన్న పంట వేయడం మాని తన దగ్గర ఉన్న కొద్ది నీళ్లతోనే, అంటే 2 ఎకరాల మొక్కజొన్న వేసే నీళ్లతోనే 4 ఎకరాల శనగ పంట వేస్తాడు. ఎకరాకు 10 క్వింటాల చొప్పున 40 క్వింటాల దిగుబడి సాధిస్తాడు. తక్కువ పెట్టుబడి కావటం వలన కృష్ణకు రాంబాబులాగా అధిక నికరాదాయం మిగులుతుంది. శనగ పంట వేయండి, నీటిని ఆదా చేయండి, తక్కువ పెట్టుబడి పెట్టండి, అధిక నికర ఆదాయం పొందండి. శనగ పంటను వేసుకోండి, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందండి. సమగ్ర సస్యరక్షణ చేయండి, అధిక ఆదాయం పొందండి.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకుందాం. సరైన సమాచారం తెలియకపోవడం, అవగాహన లేమి వల్ల వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. హక్కులతో పాటు బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే వినియోగదారుల హక్కుల చట్టం ఉపయోగపడుతుంది. వస్తువుల నాణ్యత, కొనుగోలుకు సంబంధించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తువుల కొనుగోలు వ్యామోహాన్ని పెంచే సమాచారం నిత్యం ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియాలో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. అవసరం లేకున్నా వస్తువుల కొనుగోలు అధికమైంది. అదే సమయంలో వస్తు సేవలకు, వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమాచారం మాత్రం ప్రజలకు చేరడం లేదు. వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ బాధ్యతను చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వినియోగదారుల భద్రతా చట్టం అమల్లోకి వచ్చి 33 ఏళ్లు గడుస్తున్నా నేటికి పూర్తి స్థాయిలో అవగాహన లేని పరిస్థితులు ఉన్నాయి. సాధారణ గృహిణి నుంచి ఉన్నత విద్యావంతుల వరకు ఎవరికీ ఈ చట్టం ద్వారా ఆశించినంత మేలు జరగలేదనే చెప్పాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నిరక్షరాస్యత, పేదరికం మూలంగా వినియోగదారుల చట్టాలపై సరైన అవగాహన కొరవడింది. పట్టణ ప్రాంతాల్లో చట్టంపై కొంత అవగాహన ఉన్నా నిర్లిప్తత కారణంగా వినియోగంలోకి రావడం లేదు. అవగాహన అవసరం. వినియోగదారుల భద్రతా చట్టం ప్రకారం వస్తు వినిమయ సేవల్లో లోపాల వల్ల తలెత్తే ఆర్థిక ఇతర నష్టాలను భర్తీ చేసుకునేందుకు సంబంధిత సంస్థల నుంచి పరిహారం కోరే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం వినియోగదారుడి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంది. అప్పుడే వినియోగదారుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కేవలం హక్కుల కోసం పోరాడే క్రమంలో బాధ్యతలను విస్మరించడం వల్ల ఎన్నో కేసులు నీరుగారిపోతున్నాయి. సమస్య ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. వస్తు సేవల్లో లోపాలు ఉంటే స్థానిక వినియోగదారుల సంఘం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వినియోగదారుల సమాచార కేంద్రం సహాయం తీసుకోవచ్చు. అప్పటికీ ఫలితం లేకపోతే వినియోగదారుల ఫోరంని ఆశ్రయించవచ్చు. వినియోగదారుల ఫోరంలో న్యాయవాది అవసరం లేకుండా బాధితులే నేరుగా తమ వాదనను తెలుగులో వినిపించవచ్చు. సాధారణంగా కేసు 90 రోజుల్లో పరిష్కారం అవుతుంది. వినియోగదారుల బాధ్యతలు. 100 రూపాయలకు పైబడిన వస్తువుల కొనుగోలు సమయంలో విధిగా బిల్లు అడిగి తీసుకోవాలి. వస్తువులకు సంబంధించి బరువు, కొలతలు, పరిమాణం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి. సేవా లోపాలకు సంబంధించిన రుజువులను జాగ్రత్త చేసుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు ముందుగా సంబంధిత వ్యాపారికి, అధికారికి నోటీసు ఇవ్వాలి. వీలైతే స్థానిక వినియోగదారుల సంఘాన్ని సంప్రదించి వారి ద్వారా నోటీసు జారీ చేయడం మంచిది. సదరు సమస్య వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తుందా లేదా చూసుకోవాలి. వస్తువులు, సేవల్లో లోపాలు గుర్తిస్తే తప్పనిసరిగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉంది. సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులే. అందరూ తమ అవసరాల కోసం అనేక వస్తువులు కొనుగోలు చేస్తారు. ధరలలో తేడాలు, కల్తీ, తూనికలు, కొలతలలో మోసాలు వంటివెన్నో జరుగుతుంటాయి. వినియోగదారులకు చట్ట పరిజ్ఞానం లేనందువల్ల నష్టపోతుంటారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 1986లో ఓ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన ధ్యేయం వినియోగదారులకు సత్వరమైన, సరళమైన, అతి తక్కువ ఖర్చుతో న్యాయాన్ని అందించడం. వినియోగదారుల వివాదాలను, సమస్యలను కాలాయాపన లేకుండా పరిష్కరించి సత్వర న్యాయం అందించేందుకు 3 అంచెల వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కృత ఫోరం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్, జాతీయ స్థాయిలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్లను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా వినియోగదారులకు కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించారు. వినియోగదారుల హక్కులు. రక్షణ పొందే హక్కు. ప్రమాదకరమైన వస్తువుల నుండి, సేవల నుండి రక్షణ పొందే హక్కు. కల్తీకి గురైన ఆహార పదార్థాలు, షాక్ కొట్టి ప్రాణాలకు ముప్పు తెచ్చే విద్యుత్ పరికరాలు, వంట గ్యాస్ ఇవన్నీ ప్రమాదకరమే. అటువంటి వస్తువులు, సేవలు సరిగా తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా విక్రయించిన వ్యాపారుల నుండి జరిగిన నష్టానికి పరిహారం పొందడానికి మొదటి హక్కు అవకాశం కలిగిస్తుంది. సమాచారం పొందే హక్కు. వస్తువుల యొక్క స్వచ్ఛత, పరిమాణం, శక్తి మొదలైన సమాచారాన్ని పొందే హక్కు ఇది. తాను కొనాలనుకునే వస్తువు, సేవల సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటే తనకు ఆ వస్తువు లేక సేవ ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో తెలుస్తుంది. వస్తువు పట్ల అవగాహన కుదురుతుంది. ఈ 2వ హక్కు వల్ల వస్తువు లేదా సేవల యొక్క మంచి చెడులు తెలుసుకోవచ్చు. తద్వారా సరైన కొనుగోలు నిర్ణయం చేయడానికి వీలు కలుగుతుంది. ఎంపిక చేసుకునే హక్కు. తనకు కావలసిన వస్తువును సరసమైన ధరలో ఎంపిక చేసుకునే హక్కు. నీకు ఇష్టమైతే తీసుకో, లేకుంటే పో అనే నిర్లక్ష్య వ్యాపార సరళి నుండి వినియోగదారులు తమను తాము రక్షించుకోవడానికి ఎంపిక చేసుకునే హక్కు దోహదపడుతుంది. పలు రకాలైన వస్తువులను వ్యాపారి అందుబాటులో ఉంచాలి. వాటి నుంచి తనకు కావలసిన వస్తువును సరసమైన ధరలలో పొందడానికి ఈ హక్కు ఉపయోగకరంగా ఉంటుంది. ఆసక్తిని తెలియజేసుకునే హక్కు. సంబంధిత వేదికలపై తన వాదనను వినిపించుకునే హక్కు. తన వినియోగ జీవనానికి ఇబ్బంది కలిగించేలా చేయబడిన నిర్ణయాలపై తన అభ్యంతరాలను తెలియజేసుకోవడానికి ఈ హక్కుని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి కరెంటు ఛార్జీలు పెరిగితే వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది. ఇటువంటి సందర్భాలలో వినియోగదారుడు తన వాదనను సంబంధిత వేదికలపై వినిపించవచ్చు. పరిహారం పొందే హక్కు. జరిగిన నష్టానికి పరిహారం పొందే హక్కు. వినియోగ జీవనంలో వినియోగదారుడు అనేకానేక వస్తువులను సేవలను వినియోగించుకుంటాడు. అనుచిత వ్యాపార విధానాల వల్ల గాని, నిర్బంధ వ్యాపార ధోరణుల వల్ల గాని, మోసాల వల్ల గాని వినియోగదారుడు నష్టపోతే ఆ నష్టానికి పరిహారం పొందడానికి ఈ హక్కు ఉపయోగపడుతుంది. ఈ హక్కు ఉండటం వల్లనే ఈనాడు ప్రతి జిల్లాకు ఒక వినియోగదారుల కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారులకు పరిహారం పొందడం సులభతరమైనది. వినియోగ విద్యను పొందే హక్కు, వినియోగ జీవనానికి సంబంధించిన విద్యను పొందే హక్కు. వినియోగ జీవనానికి అవసరమైన విద్యను పొందడం ద్వారా వినియోగదారుడు మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుని తనను తాను రక్షించుకోగలుగుతాడు. ఈ విద్యను అందించవలసిన బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవాలి. వినియోగదారులు కూడా వినియోగ విద్యను అందుకోవడానికి ఆసక్తి చూపాలి, లేకుంటే ఈ హక్కు వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రతి రాష్ట్రంలో పరిరక్షణ పరిషత్తుల ఏర్పాటు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రతి రాష్ట్రంలో వినియోగదారుల పరిరక్షణ పరిషత్లను స్థాపించారు. వినియోగదారులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో వినియోగదారుల కోర్టులను స్థాపించారు. ఫిర్యాదు ఎక్కడ చేయాలి? వ్యాపారి, డీలర్, ఎవరైనా లోపభూయిష్టమైన వస్తువులను సేవలను అందించిన, వస్తువులపై ముద్రిత ధరల కంటే ఎక్కువ వసూలు చేసిన, కొలతలు తూనికలలో తేడాలు చేసిన వాటి గురించి ఆరోపణలు చేస్తూ కింది విభాగాల్లో ఫిర్యాదు చేయవచ్చు. 20 లక్షల రూపాయల వరకు జిల్లా ఫోరంలో, 20 లక్షల నుంచి కోటి వరకు రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్లో, 1 కోటి కన్నా మించినట్లయితే జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తారు. ఎలా చేయాలి? ఫిర్యాదు దాఖలు చేయడానికి గరిష్ట ఫీజు 500 రూపాయలు మాత్రమే. దీనికి ప్రత్యేకమైన దరఖాస్తు ఏమీ లేదు. తెల్ల కాగితం పైన వినియోగదారుడు ప్రతివాది పేర్లు, చిరునామా రాయాలి. ఫిర్యాదులో వస్తువుల కొనుగోలు వల్ల సేవలను పొందడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టం, ఎటువంటి పరిహారాన్ని కోరుతున్నది స్పష్టంగా రాయాలి. స్వయంగా గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, వినియోగదారుల సేవా సమితి ద్వారా గాని ఫిర్యాదు కాపీలను ప్రెసిడెంట్ వినియోగదారుల ఫోరానికి అందించాలి. వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేసిన రోజు నుంచి 2 ఏళ్లలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వైద్య సేవలు, రోగి హక్కులు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందే సేవల్లో లోపం ఉంటే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ చట్టం వర్తించదు, కానీ వైద్యంలో నిర్లక్ష్యం చూపితే డాక్టర్పై సివిల్ కోర్టులో కేసు నమోదు చేసుకోవచ్చు. రోగానికి సంబంధించిన సమాచారం కోరొచ్చు. మందుల పట్టికకు సంబంధించిన సమాచారం, చికిత్సకు సంబంధించిన వివరాలను పొందే హక్కు. ప్రస్తుతం దేశంలో ఉన్న మందుల్లో 40% వాటికి ఉండాల్సిన ప్రమాణాలు లేవు. సరైన మందుల కోసం డిమాండ్ చేసే హక్కు ఉంది. మార్కెట్ నుంచి ఏ వస్తువునైనా కొనేటప్పుడు IST అగ్మార్క్ ముద్ర ఉన్న వస్తువులనే కొనాలి. కల్తీ జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. ఫోరాల పరిధిలోకి వచ్చే వివాదాలు, అంశాలు, వస్తు సేవల నాణ్యత ప్రమాణాలలో లోపాలు, వ్యత్యాసాలు, తేడాలు, వస్తు సేవల ప్యాకేజీల ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్, సినిమా హాళ్లలోనూ వస్తు సేవల ప్యాకేజీ మీద ముద్రించిన రేటుకే అమ్మాలని చట్టం శాసిస్తోంది. అలా కాకుండా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికల కొలతల శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800425333 ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందవచ్చు. ఆ ఫిర్యాదును వారం రోజులలోపు విచారించి పరిష్కరించాలి. ఆన్లైన్లో clmeap.nic.in లో ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. మా హెయిర్ ఆయిల్ వాడితే బట్టతల మీద జుట్టు వస్తుందని చెప్పడం, చర్మ సౌందర్య క్రీమ్స్, పౌడర్స్ మూలంగా నల్ల చర్మం తెల్లగా రూపాంతరం చెందుతుందని ప్రకటించి మోసం చేయడంపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. గ్యాస్ డీలర్ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి స్టవ్ను బలవంతంగా అంటగట్టడం కూడా నిర్బంధ వ్యాపార పద్ధతి కిందికే వస్తుంది. వినియోగదారుల ప్రాణాలకు హాని కలిగించే వస్తువుల సేవలపై ఫిర్యాదు చేయవచ్చు. చెల్లించాల్సిన ఫీజులు. ఫిర్యాదుదారులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నట్లయితే 100,000 వరకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు విలువ కోరుకున్న నష్టపరిహారంలో 100,000 వరకు 100 రూపాయలు, 100,000 నుంచి 5 లక్షలు అయితే 200 రూపాయలు, 5 నుంచి 10 లక్షలైతే 400 రూపాయలు, 10 నుండి 20 లక్షల వరకు అయితే 500 రూపాయలు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో 20 లక్షల నుంచి 50 లక్షల లోపు అయితే 2,000 రూపాయలు చెల్లించాలి. 50 లక్షల నుంచి కోటి లోపు అయితే 4,000 రూపాయలు చెల్లించాలి. జాతీయ వినియోగదారుల కమిషన్లు, 1 కోటి రూపాయల విలువకు ఎక్కువ ఉన్న ఫిర్యాదులకు ₹5,000 చెల్లించాలి. ఫోరం ఏం చేస్తుందంటే, ఫిర్యాదు సబబు అని అభిప్రాయపడితే వస్తువులలోని లోపాలను సరిచేయాలని, నూతన వస్తువుని ఇవ్వమని, చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వమని, హానికరమైన వస్తువును మార్కెట్ నుంచి ఉపసంహరించుకోమని ఆదేశిస్తుంది. నష్టపరిహారం ఇవ్వాల్సిన తీర్పు ఇస్తుంది. సాధారణ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలను ఈ ఫోరం ఉపయోగిస్తుంది. భద్రతా ప్రమాణాలు. ఉత్పత్తులపై వేసిన సర్టిఫికేషన్ గుర్తు వాటి వాడకం సురక్షితమైనదని స్పష్టీకరిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, కెమికల్స్, క్రిమిసంహారకాలు, సిమెంట్, కాంక్రీట్ ఉత్పత్తులు, ఆప్టికల్ సామాగ్రి, ఆటోమొబైల్ భాగాలు, ఆహార పానీయాలు వగేరా ఉత్పత్తులపైన ISI బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ గుర్తు చూసి కొనాలి. జాములు, పండ్ల రసాలు, స్క్వాష్లు, బాటిళ్లు, క్యాన్లు, కూరగాయలు, పచ్చళ్లు, సూపులు, నీరు, నిర్జలీకరణ చేసిన కూరగాయలు కొనేటప్పుడు వాటిపైన FPO గుర్తుని చూడండి. కూరగాయలు, నూనె, నెయ్యి, మిగడ, వెన్న, బెల్లం, వేరుశనగ కాయలు, పండ్లు, మసాలాలు, పప్పులు, అటవీ ఉత్పత్తుల మీద అగ్మార్క్ గుర్తు గమనించి కొనండి. సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం, కొవ్వును కలిగిన నూనె, ప్యాకింగ్ వస్తువులు, పౌడరు, కోటింగ్ బ్యాటరీలు, ఆహార అడిటివ్లు, వస్త్రాలు, అగ్నిమాపక పరికరాలు, చర్మ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కొనేటప్పుడు ఎకో మార్క్ చూసి కొనండి. మాంసం, మేక మాంసం, టిన్లలో భద్రపరిచిన సాసేజ్లను, హ్యామ్ మొదలైన ఉత్పత్తులపై MPO మాంస ఉత్పత్తుల ఉత్తర్వు గమనించండి. ఉన్ని వస్త్రాలు, దుస్తులు కొనేటప్పుడు ఉన్ని మార్క్ చూసుకోండి. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనేటప్పుడు హాల్ మార్క్ HACCP గుర్తు గమనించి కొనండి. విన్నారు కదా శ్రోతలు వినియోగదారుల హక్కుల గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మార్కెట్ లో వరిధాన్యానికి ఉండే కనీస ప్రమాణాలలో తేమ శాతం ఎంత వరకు ఉండవచ్చు? A 17%, B 27%. ఈ ప్రశ్నకి సరైన సమాధానం A 17%. గత వారం రెండో ప్రశ్న, యాసంగి వరిలో విత్తన నారు మడికి విత్తనాన్ని ఎన్ని గంటలు నానబెట్టాలి? A 12 గంటలు, B 24 గంటలు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం B 24 గంటలు. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు సుంకే కార్తిక్ పటేల్, జయశంకర్ భూపాలపల్లి, ప్రభాకర్ హన్మకొండ, భిక్షపతి గుమ్మడి దళ, వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, రాకేష్ గూడ మోన్రాయ్, బాలామణి కామారెడ్డి, కట్ల సతీష్, సుమలత సంతోష్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామూర్తి హైదరాబాద్, ఎం ఉజ్వల ఖమ్మం. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు GS దేవి జోగిపేట్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, శనగ పంటకు ఏ తెగులు ఎక్కువగా సోకుతుంది? A ఎర్ర తెగులు, B ఎండు తెగులు. ప్రశ్న మరొకసారి, శనగ పంటకు ఏ తెగులు ఎక్కువగా సోకుతుంది? A ఎర్ర తెగులు, B ఎండు తెగులు. ఈ వారం రెండో ప్రశ్న, దేశవాళీ రకాల విత్తన మోతాదు ఎంత? A 25 నుండి 30 కిలోలు, B 16 నుండి 18 కిలోలు. ప్రశ్న మరొకసారి, దేశవాళీ రకాల విత్తన మోతాదు ఎంత? A 25 నుండి 30 కిలోలు, B 16 నుండి 18 కిలోలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సరైన సమాధానం A అయితే 1 A అని, B అయితే 1 B అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం A అయితే 2 A అని, B అయితే 2 B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.